బాగా పనిచేస్తుంది అనుకుంటానండి. హలో, స్వాగతం అండి మన సదస్సుకి. ఈరోజు మన సదస్సు ప్రత్యేక కార్యక్రమం దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాము. కానీ దానికి ముందు మీరు వినుంటారు, వేటూరి సుందరమూర్తి గారు దివంగతులయ్యారు. ఆయన తెలుగు చలనచిత్ర సాహిత్యానికి ఆయన చేసిన సేవ మరువలేనిది. అంటే అఫ్కోర్స్ చలనచిత్ర సినిమా అంటే అది డబ్బుల కోసం రాశాడని అనుకోవచ్చు, కానీ ఆయన సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎంత గొప్ప పాటైనా, పక్కా మాస్ పాటైనా, దేనికైనా ఆయన అంత ప్రతిభావంతుడు. చాలా ఎన్నో చక్కటి పాటలు రాశాడు. ఆయన గురించి మనం మళ్ళీ ఇంకో సదస్సులో మాట్లాడుకుందాం ఈరోజు. కాబట్టి ఆయన్ని స్మరిస్తూ ఒక నిమిషం సేపు మౌనం పాటిద్దాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి తెలుగు వాళ్ళకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటాం మన తెలుగు భాష చాలా మధురమైంది, చాలా తీగా ఉంటుంది, చాలా చక్కటి పదాలు అని. కానీ తెలుగు భాష మాధుర్యాన్ని తెలుగు వాళ్లకు చవి చూపించడంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు విజయవంతమైనంతగా ఏ కవి కాలేదు అని చెప్పచ్చని నేను భావిస్తాను. తెలుగులో ఉన్న మాధుర్యాన్ని బయటకి తీసుకొచ్చింది కృష్ణశాస్త్రి గారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇందాక మనం చూసాము ప్రోగ్రామ్, టీవీ కార్యక్రమంలో ఆవిడ చెప్పింది చాలా కరెక్ట్. ఆయన లఘువులు వాడతారు, ద్విత్వాలు ఎక్కువ వాడరన్నమాట. సో తెలుగులో ఉన్న సున్నితత్వాన్ని చాలా ఎంతో నేర్పుగా బయటకు తీసుకొస్తారు. దాంతోపాటు చక్కటి భావం ఇంకా చెప్పక్కర్లేదు. నాకు మేఘ సందేశం సినిమా చూసాం కదండి, అదే చెప్తున్నాను. ఆ సినిమాలో నిజానికి హీరో నా దృష్టిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన ద్విత్వం అంటే బొత్తులు, ఇప్పుడు క్వా అలా అనమాట. ఏమవుతుంది వాటితో కొద్దిగా రెండు అక్షరాల కలయిక, దాంతో ఆ సున్నితత్వం కొద్దిగా పోతుంది. కొద్దిగా అంటే అవి కూడా అవసరము, బంపీగా ఉంటుంది అనమాట. ఈయన చాలా నేర్పుగా తెలుగులోనే సహజంగా మాధుర్యం ఉంది, కానీ దాంట్లో కూడాను మళ్ళీ ఎంతో నేర్పుగా ఆ పదాలని, గురువులు, దీర్ఘాలు, ఈ ద్విత్వాలు అన్ని చాలా నేర్పుగా పక్కన పెట్టి, ఉదాహరణకి దూరంగా అనుకోండి, ఆయన దవ్వుల అని వాడతారు. మనం మామూలుగా దూరము దవ్వుల అని చదువుకున్నాం కదా, కానీ దవ్వుల అనే దాని వికృతిని ఎంతో నేర్పుగా వాడే కవి ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఈ ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నును లేత రెమ్మనై. ఆ కేవలం పదాలే కాకుండా అందులో భావం కూడా, అంటే దాంట్లో తాదాత్మ్యం చెంది రాసిన పదాలు ఇవి. విడివిడిగా తీసుకుంటే అనుకోవచ్చు ఏంటి ఆకు ఆకు, ఇందులో పెద్ద పెద్ద సాహిత్యం ఏముంది అని. కానీ ఆ మొత్తం పాట తీసుకుంటే అందులో ఉన్న భావం అమోఘం. నాకు వయసు అయిందని వయసు అయిందా, వయసు వచ్చిందా, వయసు వచ్చే వయసు ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు అయిందానికి నిదర్శనం అనమాట. కళ్ళద్దం లేకుండా చదవడం కష్టం అవుతుంది ఈ మధ్య. కృష్ణశాస్త్రి ఒక గంధర్వ గీతం, నిశ్వాస పారిజాతం, పదశిల్ప విరించి, పాటల పరమేశ్వరుడు, భావుకత పట్టభద్రుడు, వేదన మందాకిని. ఆయన స్పర్శతో ప్రాణం గానమైంది. ఆ ఒక్క వాక్యం చాలు. ఆయన పాట రాయడం కాదు, ప్రాణాన్ని పెట్టి ప్రతి పదంలోనూ ఆ పాటే ప్రాణంగా రాశాడని అని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. దేవులపల్లి పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో పండిత కుటుంబంలో తమ్మన్న శాస్త్రి సీతమ్మకి 1897 నవంబర్ 1వ తేదీన జన్మించారు. ఇది కొన్ని చోట్ల నవంబర్ 15 అని చూశానండి, కానీ పుస్తకాల్లో నవంబర్ 1 ఉంది కాబట్టి మనం అదే తీసుకోవచ్చు. కొంతకాలం పెద్దాపురం మిషనరీ హైస్కూల్లో అధ్యాపకుడిగా చేరారు, స్కూల్ టీచర్గా పనిచేశారు. ఉద్యోగం వదిలి బ్రహ్మ సమాజ కార్యక్రమాల్లో మునిగిపోయారు. బాల్యంలో వివాహం ఆడిన భార్య చనిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. నవ్య కవుల కవితల్ని గానం చేస్తూ నలుమూలలా తిరుగుతూ భావ కవిత్వోద్యమ ప్రచారకుడిగా గడిపారు. శాంతినికేతన్ దర్శించుకుని మరింత ప్రతిభావంతులయ్యారు. హరిజనుల్ని వెంటేసుకుని హరిజనాభ్యుదయ గీతాలు పాడుతూ తిరిగేవారు. అంటే మనకు ఆయన సినిమా పాటల రచయితగా తెలుసు, కానీ ఆయన చాలా పెద్ద విప్లవ కావడం చెప్పలేదు, కానీ చాలా హరిజనుల్ని వెంటేసుకుని హరిజనాభ్యుదయ గీతాలు పాడుతూ తిరిగేవారు. 1930 పిఠాపురంలో వేశ్య వివాహ సంస్థ స్థాపించి వేశ్యలకు వివాహం చేయించారు. ఇది మనకు తెలీదు. తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని ఈ విధంగా విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 1931 నుండి కాకినాడ పిఆర్ కాలేజీలో 10 నిలకడగా ట్యూటర్గా పనిచేశారు. ఆయన 10 నిలకడగా పనిచేసింది అదొక ఉద్యోగంలోనే. నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షుడయ్యారు. హైదరాబాద్ ఆకాశవాణిలో సాహిత్య ప్రయోక్తగా ఉన్నారు. 1964 నుండి మద్రాసు చేరి సినీ గేయ రచయితగా స్థిరపడ్డారు. అది మన బిఎన్ రెడ్డి పుణ్యమా అని మల్లేశ్వరి సినిమాతో ఆయన మొదటి సినిమా పాటల రచయితగా. కంఠానికి క్యాన్సర్ రావడంతో స్వరపేటిగా తీసేశారు. 1963 నుండి మూగవారై కాగితాల మీదే మాట్లాడేవారు. ఇంతటి మధురమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు పాటల్ని మనకు అందించిన ఆయన గొంతు మూగపోయింది పాపం. కాగితాల మీదే మాట్లాడేవారు. 1980 ఫిబ్రవరి 24 మద్రాసులో దివంగతులయ్యారు. ఆయన వ్రాసిన సినిమా పాటల గురించి మనకు తెలుసు. ఆయన రచనలు ఖండకావ్యాలు ఇవి బాగా ప్రచారంలో ఉన్నవి. కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి ఇవి మనం వినుంటాము. తర్వాత అనువాదం, ఆయన అనువాదాలు కూడా చేశారు. తిరుప్పావు ఇది తమిళ అనువాదం అనుకుంటాను. గేయ నాటికలు శర్మిష్ట, కృష్ణాష్టమి, యమునా విహారి, యాక్చువల్గా నా దగ్గర కొన్ని ఉన్నాయి, మన ప్రసాద్ గారి పుణ్యమాని ఇంకొన్ని ఉన్నాయి మీరు చూడొచ్చు. తర్వాత యక్షగానాలు రాశారు, సంగీత రూపకాలు. ఆయన కేవలం పద్యాలు పాటలే కాకుండా వచన సాహిత్యం కూడా చాలా చాలా చేశారు. ఆయన వ్యాసాలు, అందులో తెలుగు కవిత్వం మీద, తెలుగు రచయితల మీద, మళ్ళీ తెలుగు కవిత్వ ధోరణి విమర్శిస్తూ రెండు చాలా పెద్ద వ్యాస సంపుటిలు ప్రచురించారు. చాలా వ్యాసాలు రాశారు, దాన్ని సంపుటిలుగా తర్వాత ప్రచురించడం జరిగింది. ఆ రెండు ఉన్నాయి వ్యాసావళి మీద తర్వాత చూడొచ్చు. సో అది క్లుప్తంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి. ఇక తర్వాత ఈరోజు కార్యక్రమంలో మరో ముఖ్యమైన విషయం మన వారణాసి ప్రసాద్ గారు. ఆయన గురించి మీకు తెలియని వాళ్ళు మన సదస్సులో ఉండరు. మన తెలుసిన సదస్సు మొదలుపెట్టింది 2005 డిసెంబర్లో. తర్వాత 2వ సదస్సులో అనుకుంటాను, మొదటిసారి చూశాను శ్రీనాథ్ గారింట్లోనే 2006 దాంట్లో మొదటిసారి. ఇలాగే టోపీ కూడా పెట్టుకొచ్చారు మీరు చక్కగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సదస్సుకి మూల స్తంభంలా ఉంటూ నా ఉద్దేశంలో అంటే ఆస్థాన కవి మనకు ఎంతో ప్రోత్సాహమిస్తూ ఆయన పద్యాలు కవితలు మీరు చదువుంటారు చాలా చక్కగా. నా దృష్టిలో మన తెలుసు నాకు ఆయన దేవులపల్లి. నిజానికి ఆయన దాశరథి, దేవులపల్లి ఇద్దరు ఆయన అభిమాన రచయితలు. వాళ్ళ ప్రభావం మనకు అనిపిస్తుంది ఆయన పద్యాల్లోనూ పాటల్లోనూ. కేవలం కవిగానే కాకుండా ఆయన ప్రొఫెసర్, చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈ మధ్యనే మీరు వినుంటారు గోర్కి అప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది, దాన్ని చాలా మంది సైంటిస్ట్ షేర్ చేసుకున్నారు ఆయన, వాళ్ళలో మన ప్రసాద్ గారు ఒకరు. సో అఫీషియల్గా ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్ అని చెప్పారు, అది మనం గర్వపడాల్సిన విషయం. సో అటు సాంకేతిక పరంగా ఇటు సాహిత్య పరంగా రెండిట్లోనూ అంత ప్రతిభ చూపించడం అన్నది చాలా అరుదు. సో అది మన అదృష్టం, ఆయన మన మధ్య ఇన్నాళ్ళు ఉండడం. ఇప్పుడు రిటైర్ అయ్యి హవాయి, అలా ఇందాక విన్నా కదా గాలి మేఘాల మీద ఎక్కడ దూరంగా వెళ్తున్నారు, కానీ అప్పుడప్పుడు వస్తుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఆయన్ని మనం సన్మానించుకోవడం, వీడుకోలేవ్వడము, ప్లస్ ఆయనతో సాహిత్య గోష్ఠి, మళ్ళీ ప్రసాద్ గారి నోటి నుంచే విందాం ఆయన అనుభవాలు, ఆయన జ్ఞాపకాలు, ఆయన సాహిత్యం గురించి, అది మన తర్వాత రెండో కార్యక్రమం. ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి.